ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదా లోకావిరామం శ్రీరామం భూయో భూయో నామ్యహం తత్వం బ్రువాణాని పరం పరస్మాత్ మధుక్షరంతి వసతాం ఫలాని ప్రావర్తయ ప్రాంజలిరస్మి జిహ్వే నామాని నారాయణ గోచరాణి. ప్రియ భగవంతుడారే,
నిన్న నేను మీకు ఒక విషయాన్ని చెప్పాను, జ్ఞాపకం ఉందేమో. రకరకాల నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి, రకరకాల పాదాల్లో పుట్టిన వాళ్ళకి శాంతి కోసం ఏదో రకరకాలుగా దానాలు ధర్మాలు రకరకాలైనటువంటి గ్రహాలు పూజలు ఇన్ని అవసరం లేదండి. మీ ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా మీ విష్ణు సహస్రనామం ఒకటే మొత్తం నీకు కావలసిన మొత్తం అన్ని చేస్తుంది. నేను దానికి ఒక లెక్క ఇచ్చాం మనం. నక్షత్రాలు 27, ఒక్కొక్క నక్షత్రానికి పాదాలు 4. సో 27 × 4 108. మరి 108 పాదాలు మొత్తం నక్షత్రాలన్నిటికీ ఉంటాయి, కానీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 108 శ్లోకాలు. విశ్వం విష్ణు దగ్గర నుంచి ఆరంభం చేస్తే శంఖభృతి ఆ శ్లోకం కాక 107 మొత్తం శ్లోకాలు. మరి చివరి నక్షత్రం రేవతి, రేవతికి 4వ పాదం కూడా ఉంటుంది కదా. మరి రేవతి 4వ పాదంలో పుట్టినటువంటి వాడిని ఎట్లా? నిన్న మనం చెప్పుకున్నాం, ఒక్కొక్క నక్షత్రంలో 4 పాదాలుంటే సహస్రనామంలో ఉండేటటువంటి 4 శ్లోకాలు ఆ నక్షత్రానికి మీరు కేటాయించుకోండి. 1వ పాదానికి 1, 2వ పాదానికి 2, 3వ పాదానికి 3, 4వ పాదానికి 4. ఇట్లా మీరు కేటాయించుకుంటూ వస్తే చివరి నక్షత్రమైనటువంటి రేవతికి 1వ పాదానికి 105వ శ్లోకం, 2వ పాదానికి 106వ శ్లోకం, 3వ పాదానికి 107వ శ్లోకం అయిపోయి. మరి ఎంతో పాదం కావాలని పుడితే 1 పుట్ట పుడతారు. నిమిషానికి 3 పుట్టినట్టు మొత్తం ప్రపంచంలో. మరి ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క పాదం సుమారు 5 నుంచి 6 మధ్యలో ఉంటుంది. మరి 5-6 కొన్ని వేల మంది పుట్టేయండి, మరి వాళ్ళందరికీ 108వ శ్లోకం కూడా కావలసి ఉంటుందని మనమాలి దరీచాంగి అనే ఒక శ్లోకాన్ని మళ్ళీ అక్కడ చేర్చడం జరిగింది. ఇలాంటి మనమాలి అనేటటువంటి శ్లోకం ఆవిడ భీష్ముడు ఉపదేశం చేసిన దాంట్లో లేదు బాబు, అందుకే అది మనకి ఆ స్తోత్రంలో దాంతో పాటు కలిసి రాదు. శంఖభృతి తగ్గించి సర్వ ప్రహరణ అయిపోతుంది అక్కడికి స్తోత్రం. భీష్ముడు అక్కడ దాకా ఇస్తాడు సర్వ ప్రహరణాయుధ ఓం నమ ఇది. మరి చివరి ఏం చేయాలండి? మనం ఏం చెప్పుకున్నాం? ఆయా నక్షత్ర పాదంలో పుట్టినటువంటి వ్యక్తులకి ఏదైనా కొన్ని దైహికమైనటువంటి అస్వస్థతలు, మానసికమైన క్లేశాలు, లేదు వ్యావహారికమైనటువంటి వికాసం, లేదా ఔద్యోగికమైనటువంటి కష్టాలు, లేదా సామాజికమైనటువంటి చింత, ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే వాటిని మీరు రెక్టిఫై చేసుకోవడానికి ఊరికి ఇక్కడికి అక్కడికి పరుగులు ఊరుకులు పెట్టక్కర్లేదండి. ఈ శాంతులు ఆ శాంతులు అక్కర్లేదు, ఈ గ్రహాలు ఆ గ్రహాలు ఏమక్కర్లేదు. ఆ పాదానికి సంబంధించినటువంటి ఆ శ్లోకం విష్ణు చెయ్యి. విష్ణు సహస్రనామం ఒక్కసారి పూర్తిగా ఆ పారాయణ చేసుకోండి. ఆ తర్వాత ఆ పాదానికి చెందినటువంటి ఆ శ్లోకాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని ఇన్నిసార్లు అని ఒక నియమం పెట్టుకుని దాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయండి. మనసులో ఒక మాట, భగవంతుని స్మరించుకోండి. ఎలా స్మరించుకోవాలో కూడా మనకి స్తోత్ర ముందర చెప్పారు. క్షీరోదంబత్ ప్రదేశేమణి విలసత్తైకతే మౌక్తికానా అంటుంది. ఆయన్ని జగత్ సృష్టి చేసేటటువంటి ఎవరెవరికి ఏదేది అవసరమో దాన్ని ఆలోచించి ఇచ్చే రూపం ఆయనకి ఇలా ఉంటుంది అని ఆగమాలు చెప్పాయి. దాన్నే మనకి ఇక్కడ ధ్యాన శ్లోకంలో వివరించారు. చాంద్రోగ్యాది ఉపనిషత్తులన్నీ కూడా భగవంతు యొక్క అట్లాంటి రూపాన్ని మనం ధ్యానం చేసుకోగలిగితే నిజానికి మనకు ఉండేటటువంటి పాపములన్నీ కూడా నిప్పులలో వేసిన దూది వలె కాలిపోవును అని చెప్పాయి. దూదులో నిప్పేస్తే కాదండి, నిప్పుల్లో వేసిన దూది కాదు. అంటే నిప్పు బాగా ఎక్కువగా ఉంది, దూది చిన్న దూది తింటారు, దాని దాంట్లో వేసామంటే అది కనుక క్రింద కూడా పడదు, అది ఎగిరిపోవడం కూడా మనకి తెలీదు, అది ఎట్లా మసి అయిపోతుందో మొత్తం కలిసిపోతుంది అనమాట వాతావరణాలు అలా అయిపోతుంది. మనలో ఉండేటటువంటి చాలా కాలంగా ఊరుకు ఊరు పట్టుకుని పేరుకుంటేటటువంటి పాపరాశి అంతా అట్లా ఇప్పుల్లో వేసిన దూది వలె కాలిపోవును. ఇలా నువ్వు కనుక భగవంతుని స్మరించుకోగలిగితే అని చాంద్రోగ్యోపనిషత్ వైశ్వానర విద్యలో ఏ రూపాన్ని అయితే ఉపదేశం చేసిందో అదే రూపాన్ని మన దగ్గర జ్ఞాన శ్లోకాల్లో చక్కగా అందించే. మనం ఉపనిషత్తులు ఏం పెద్దగా చదివే శక్తి లేదు, అర్థం చేసుకోగలిగే ఓపిక లేదు, మనకి చేసుకుందామనేదో కృషి చేద్దామన్నా మనకి అందం. అందుకోసమనే భీష్ముడు అందరి కోసం కదండి, సామాన్యుల కోసం కూడా ఇది కావాలి అంటే ప్రతి ఉపనిషత్తులు చదవాలంటే ఎక్కడ చదువుతారు? చక్కగా మంచి శ్లోకం ఉంచుకోండి మనకి, ఇప్పుడు గురు బ్రహ్మ గురు విష్ణు ప్రతి పిల్లలకు వచ్చాను సులభంగా ఉంటుంది. ఒక శ్లోకం ఇచ్చాను, ఒక మంత్రం చదవాలంటే అక్కడ దానికి పెద్ద మడి కట్టుకోవడం, వీడి కట్టుకోవడం, దానికి ఎక్సర్సైజ్ బుద్ధి కొట్టడం, ఈ హడావళ్ళన్నీ ఉంటాయి. మీకేం శ్రమ రద్దు, మీకు కావాల్సింది దాన్ని నిర్దేశం కదా, దాని ఫలితం పొందడం మీకు కావాలి. సమాం నేను చెప్తానన్నాడు భీష్ముడి రామవుడు. భూపాదౌ విద్యనాభిర్వియత్ అభృగు అనిల చంద్ర సూర్యో చ నేత్రే కర్ణౌ ఆశౌ. ఒక్కొక్క ఒక్కొక్క ఈ విశ్వంలో ఉండే భాగాన్ని ఒక్కొక్క అవయవంగా మనం భావన చేసి ఒక విరాట్ రూపాన్ని కనుక భావన చేస్తే ఆ విరాట్ రూపమే మన దేహంలో కూడా మనం చూసుకోవచ్చు. ఇందు కూడా భగవంతుడు ఆయా ఆయా అంశ అక్కడక్కడక్కడక్కడ ఉంది. కానీ నిన్ను భావన చేసుకో, నిన్ను అర్థం చేసుకో ఉండరా, నువ్వు పరమాత్మను అర్థం చేసుకున్నట్టే ప్రపంచానంతా అర్థం చేసుకున్నట్టే. ఏమంటా కదండి, మనని మనం అర్థం చేసుకుంటే ప్రపంచానంతా అర్థం చేసుకున్నట్టే. అందుకే భోజనం చేయడం కూడా ఒక ఉపాసనేనండి, భోజనం చేయడం కూడా ఒక బ్రహ్మవిద్యే. మీరు భోజనం జాగ్రత్తగా చేయడం నేర్చుకున్నారా? మీరు బ్రహ్మ విద్య ఉపాసనలు అన్నట్టే నేర్చుకున్నారండి. ఆ మాకు పెద్ద చిన్నం తెలియదా ఏమిటండి, చిన్న కూడా జాగ్రత్తగా తెలియాలి, ఎలా కూర్చోవాలి, ఆహారం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ ప్రిపేర్ చేసిన ఆహారాన్ని ఎట్లా స్వీకరించాలి, స్వీకరించేటప్పుడు ఏ భావనతో నువ్వు దాన్ని తినాలి, ఈ విధంగా తెలుసుకోగలిగితే నువ్వు అన్ని తెలుసుకున్నట్టే ఇంకేం పెద్దగా చికాకు పడక్కర్లేదని చెప్పేసి మనకు అది మనకి ఇక్కడ ధ్యాన శ్లోకంలో ఇచ్చాయి. కనుక ఈ ధ్యాన శ్లోకంలో ఈ మూర్తిని నువ్వు భావన చేయి. ఇప్పుడు నువ్వు ఆయా నీకు కేటాయించుకున్నటువంటి ఆ శ్లోకాన్ని ఒక నియమం పెట్టుకో, ఇన్ని రోజులు, ఇప్పుడు 11 రోజులు, ఇప్పుడు 18 రోజులు, ఇప్పుడు 24 రోజులు, లేదా 27+1 28 రోజులు. నక్షత్రాలు 27 కదండి, అంత్యలక్షణంతో కూడా కలిపి మరొకటి 28 వస్తాయి, కనుక 28 రోజులు. ఇలాగ ఏదో ఒక నియమం పెట్టుకుని ఆ నక్షత్రపు ఆ పాదకు ఆ శ్లోకాన్ని నువ్వు పఠించి చూడు, ప్రేమతో విశ్వాసంతో మీకు తప్పనిసరిగా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఏమంటే ఏమంటారు, కనిపించట్లేదా ఈ పక్కన వారేనండి మేము కూడా రిజల్ట్ కనిపించిందా కంటిన్యూ చేయండి, దాన్ని కొనసాగించండి. కేవలం ప్రయోజనం కోరి మీరు మొదట ఆరంభం చేసినా అది మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంటే దాన్ని అలా కంటిన్యూ, ఏ ప్రయోజనం కోరకపోయినా కంటిన్యూ చేయండి. మీకు అన్ని రకాల లాభాలు తండ్రి, అన్ని రకాల శ్రేయస్సులు మీకు తెలియదు. ఇలా మీ నక్షత్రాలు మీకు తెలియదు అనుకోండి, ఏం పర్వాలేదు, ఐదు స్తోత్రం అంతా పాటించి మంచిది. ఏమంటది విష్ణ సహస్రనామ స్తోత్రానికి ఆ శక్తి ఎందుకు వచ్చిందంటే దాన్ని అందించిన భీష్ముడి యొక్క ప్రభావం చేత, భీష్ముడికి అందించిన వేదవ్యాసుల యొక్క ప్రభావం చేత. వేదవ్యాసులు వాటిని ఎందరెందరో మహానుభావుల్ని జీవించి సేకరించింది కనుక ఆ మహర్షుల యొక్క ప్రభావం చేత ఈ స్తోత్రానికి ఆ రకమైనటువంటి శక్తి ఉండే సింపుల్ స్తోత్రం. కానీ అందులో ఉండే శక్తి మాత్రం అమోఘమైనటువంటి శక్తి విశేషం. అందుకే విష్ణు సహస్రనామం ఒకటి సార్లు ఇక్కడ ఇస్తారేవి అవసరం లేదు అని అంటూ ఉంటారు మనవాళ్ళు.